నమాం కర్మాణి లింపంతి,
నమాం కర్మాణి లింపంతి,
నమే కర్మ ఫలే స్పృహ,
నమే కర్మ ఫలే స్పృహ,
ఇతి మాం యోభిజానాతి,
ఇతి మాం యోభిజానాతి,
కర్మ భిన్న సబధ్యతే,
కర్మ భిన్న సబధ్యతే,
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ,
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ,
పూర్వైరపి ముముక్షుభిః,
పూర్వైరపి ముముక్షుభిః,
కురు కర్మైవ తస్మాత్వం,
కురు కర్మైవ తస్మాత్వం,
పూర్వై పూర్వతరం కృతం,
పూర్వై పూర్వతరం కృతం.
కర్మఫలం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్లిప్తంగా కర్మల యొక్క స్వభావాన్ని మార్చకుండా సృష్టి కర్మని చేస్తున్నాడు భగవంతుడు. అందువల్ల ఆయన కర్త అయినప్పటికీ కూడా అకర్తగానే ఉంటున్నాడు. ఆయనకి ఏ రకమైనటువంటి కర్మలు అంటావు. ఇది తెలుసుకొని కర్మలు చేసేటువంటి వాడికి ఏ రకంగా అయితే భగవంతుడు కర్మలు చేస్తున్నాడో అది కనుక తెలిసి మనం కూడా అలాగనే చేసినట్లయితే ఆ కర్మలు మనల్ని బంధించకుండా ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకునే పూర్వకాలంలో ముముక్షువులైనటువంటి వారు, మోక్షార్థులైనటువంటి వారు ఎంతమందో ఈ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించారు. అందువల్ల ఓ అర్జున, నీవు కూడా పూర్వీకులు చేసిన విధంగానే నీ కర్తవ్య కర్మ అయినటువంటి యుద్ధాన్ని నిష్కామంగా ఆచరించు అని భగవానుడు యుద్ధ విముఖుడైనటువంటి అర్జునుడికి ఎలా ఏ భావంతో యుద్ధాన్ని చేయాలో, ఏ భావంతో యుద్ధాన్ని కనుక ఆచరించినట్లయితే ఈ కర్మ బంధాలు అంటకుండా ఉంటాయో వాటిని తెలియజేశాడు. ఇప్పుడు భగవానుడు కర్మలో ఉన్నటువంటి తరతమ భేదాలు ఏమిటో, అశుభాల నుంచి విడుదల పొందటానికి కర్మలకు సంబంధించినటువంటి ఏ జ్ఞానం ఉండాలో మనకి తర్వాత శ్లోకంలో తెలియజేయబోతున్నారు. 16వ శ్లోకం చూడండి. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితః, తత్తే కర్మ ప్రవక్ష్యామి, యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? కిం అకర్మ, అకర్మ అంటే ఏమిటి? కవయ, పండితులైనటువంటి వాళ్ళు కూడా అత్ర ఈ విషయంలో మోహితాహ, మోహం చెందుతూ ఉన్నారు. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, దీని గూఢమైనటువంటి అర్థాన్ని తెలుసుకోలేక పండితులైనటువంటి వాళ్ళు కూడా మోహం చెందుతూ ఉన్నారు. తత్ కర్మ, ఆ కర్మల్ని గురించి తే నీ ప్రవక్ష్యామి, చెప్పబోతా ఉన్నాను. ఎందుకనంటే యజ్ఞాత్వా, దేన్ని కనుకైతే తెలుసుకున్నట్లయితే అశుభాత్ మోక్షసే, నీ అశుభాల నుంచి నీ అమంగళమైనటువంటి ఫలితాల నుంచి నువ్వు విడుదల పొందుతావో అదిగో ఆ కర్మను గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ భగవానుడు ఒక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో పండితులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు కూడా పొరపాటు పడుతూ ఉన్నారు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక మోహంలో పడిపోతూ ఉన్నారు. అయితే అలాంటి పొరపాటు నీకు లేకుండా ఉండటం కోసమని నేనే అన్ని అశుభాల నుంచి విడుదల పొందడం కోసం ఆ కర్మ వ్యవహారాన్ని, ఆ కర్మ విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను అని భగవానుడు ఇక్కడ అర్జునుడికి తెలియజేశాడు. ఎందుకు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు పండితులైనటువంటి వాళ్ళు కూడా అంటే, పై పై అర్థం కనుకైతే బాగానే ఉంటుంది, కానీ లోతైనటువంటి అర్థం, ఉద్దేశించినటువంటి అర్థం తెలుసుకోవాలంటే ఆ మహర్షుల యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి, అందుకే చాలా కష్టమవుతుంది. అయితే అసలు కర్మ అంటే ఏమిటి? మన అవయవాలు కదలటమే కర్మ. అంటే మన శరీరం, ఇంద్రియాలు, అలాగనే లోపల ఉన్నటువంటి అంతరింద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి ఏవైనా సరే కదిలితే దాన్ని కర్మ అన్నారు. కదలకపోతే అకర్మ. ఇవన్నీ కదిలితే కర్మ, కదలకపోతే అకర్మ. ఇప్పుడు నేను చేయగలిగిస్తున్నాను, ఇది కర్మ. మాట్లాడుతున్నాను, కర్మ. మీరు వింటున్నారు, కర్మ. ఎందుకంటే చెవులకి పని చెప్పారు, ఇంద్రియం, చెవు అనేటువంటి ఇంద్రియానికి పని చెప్పారు, కన్ను అనేటువంటి ఇంద్రియానికి పని చెప్తారు, చూస్తున్నారు కాబట్టి. ఇలా మన యొక్క దేహేంద్రియాలకి పని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని కర్మ అన్నారు. ఈ దేహేంద్రియాలు ఏవీ పని చేయకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని అకర్మ అన్నారు. మరి ఇది నిజమే కదా? నిజమే. కానీ ఇది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే పై పై అర్థం, అంటే దానికి ఉద్దేశించిన అర్థంగా దానికి పై అర్థం అన్నమాట. అంటే ఊరికనే ఎవరైనా చెప్తారు ఈ విషయం. కానీ వేదాంత రీత్యా కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆధ్యాత్మికంగా మనం పరిశీలన చేసినట్లయితే, మహర్షులైనటువంటి వాళ్ళు ఈ కర్మ అకర్మ అనేటువంటి ఈ పదాలని వాడటంలో వాళ్ళ యొక్క ఉద్దేశం వేరుగా ఉంది. ఏంటది అని అంటే, కర్మని బాహ్య చేష్టగా కాకుండా ఆ చేష్టల వెనక ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఉద్దేశాలను బట్టి వాళ్ళు లెక్కలోకి తీసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకనంటే బాహ్యమైనటువంటి పని ఏదైనా సరే, బాహ్యంగా మనం చేసేటువంటి పని ఏదైనా సరే, అది మంచి పని కానివ్వండి, చెడ్డ పని కానివ్వండి, పుణ్యకర్మ కానివ్వండి, పాపకర్మ కానివ్వండి, ఇది చెడ్డదని మంచిదని నిజంగా, ఇది పుణ్యమని పాపమని నిర్ణయించడానికి వీల్లేదు. అంటే బాహ్యంగా వారు చేస్తున్నటువంటి పనిని చూసి ఇది మంచి ఇది చెడని మనం నిర్ణయించడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు మనం నిర్ణయించగలుగుతామనంటే, ఆ పని చేస్తూ ఉన్నటువంటి వాడు ఆ పనికి వెనక అతని ఉద్దేశాన్ని బట్టి మనం మంచో చెడో నిర్ణయించడానికి వీలవుతుంది. ఒక పండు చూడటానికి చాలా బాగుంటుంది, రుచి లేకపోతే దానికి విలువ లేదు. అలాగే పైకి కనిపించేటువంటి కర్మ ఎంతో గొప్పగా ఉండొచ్చు, మనోహరంగా ఉండొచ్చు, ఎంతో పుణ్యంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్నటువంటి భావం కనుక క్రూరమైనది అయితే, పాపపూరితమైనటువంటిదైతే, నీచమైనటువంటిది కనుకైతే, అది కాస్త దుఃఖభూయిష్టం, విషభూయిష్టమైనటువంటి కర్మగా మనం చెప్పుకోవాలి. అంటే ఒకే కర్మ, ఒకే రకమైనటువంటి కర్మ, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం మంచిదైతేనేమో అది మంచి కర్మ, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం చెడు కనుకైతేనేమో అది చెడ్డ కర్మ. ఒకడు ఒక వ్యక్తిని బల్ల మీద పడుకోబెట్టాడు, బల్ల మీద పడుకోబెట్టి సూదులతో గుచ్చుతున్నాడు. వాడేమో వామ్మో వాయో అని కేకలు వేస్తూ ఉన్నాడు, కానీ ఇతను మాత్రం అలాగే గుచ్చుతూ ఉన్నాడు. వాడు అటు ఇటు కదులుతాడని చెప్పి చేతులు కాళ్ళు బాగా కట్టేశాడు, బల్లకు కట్టేశాడు, కట్టేసి ఆ సూదులు పెట్టి గుచ్చుతూ ఉన్నాడు. అది చూసినటువంటి వాళ్ళంతా ఆ వ్యక్తి పట్టనేమో జాలి పడుతున్నారు, అయ్యో పాపం వీడిని రకంగా బాధ పెడుతున్నాడని. ఆ గుచ్చేటువంటి వాడిని చూసి బాగా కోపం వస్తూ ఉంది. ఆపుకోలేక కొంతమంది ఏం చేశారంటే పోయి ఆ చెంప ఈ చెంప టకటక టకటక వాయించేశారు వాడు. ఇంతకీ అతడు ఎవరంటే డాక్టర్. ఆ బల్ల మీద పడుకోబెట్టినటువంటి పడుకున్నటువంటి వాడేమో పేషెంట్. ఈ వైద్యం ఏమో ఆక్యుపంక్చర్. ఈ ఆక్యుపంక్చర్ వైద్యంలో ఏం చేస్తారంటే శరీరంలో సుదులు పెట్టి గుచ్చుతారు. ఎక్కడున్నటువంటి నొప్పి పోవాలంటే ఎక్కడో ఒక చోట ఇది ఇక్కడ కనుక గుచ్చితే అక్కడ నొప్పి పోద్ది అని తెలుస్తుంది వాళ్ళకి. అదిగో ఆ ప్రకారంగా చేస్తూ ఉంటారు. మరి ఇలా కట్టేసి దాని మీద పెట్టి బాధ పెడతా ఉన్నారు కదా, ఇంకొకడు ఏం చేశాడంటే, ఒక చిన్న అమ్మాయి వెళుతూ ఉంటే అమ్మాయి చేతికి ఒక ఉంగరం ఉంది, ఆ ఉంగరం తీసుకోవాలనే ఉద్దేశంతో లాగితే రాలా, అందుకని ఏడు కోస్తున్నాడు. వామో వాయి అని కేకలేస్తూ ఉంది అమ్మాయి. చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకున్నాడు వాడు, జనం లేకుండా. ఆ ఏడు కోసి ఆ ఉంగరం ఎత్తుకొని పోయాడు. ఇప్పుడు ఇద్దరు చేసినటువంటి పని ఏమిటంటే అవతల వాడిని బాధ పెట్టడమే. కట్టేసి సూదులతో గుచ్చితే ఎంత బాధగా ఉంటుంది, మరి ఇక్కడ ఆ ఏరు కోస్తే ఎంత బాధగా ఉంటుంది. రెండు బాధాకరమైనటువంటి విషయాలే. ఇద్దరు కూడా చేసింది ఒకే రకమైనటువంటి పని, అంటే అవతల వాళ్ళని బాధించే పని. కానీ అక్కడ డాక్టర్కి ఏమో ఫీజు ఇస్తాం, ఇక్కడ వీడిని కనుక చిక్కితేనేమో పట్టుకొని తన్ని పోలీసులకు అప్పగిస్తాం. ఎందుకని, ఇప్పుడు ఈ పనిలో ఏమిటి తేడా? పనిలో తేడా లేదు, కానీ ఆ పని వెనక ఉన్నటువంటి ఉద్దేశంలో తేడా ఉంది. అక్కడ డాక్టర్ ఏం చేస్తున్నాడంటే వాడికి ఉన్నటువంటి బాధను తొలగించడం కోసం ఇప్పుడు బాధపడతా ఉన్నాడు, వాడికి ఉన్నటువంటి జబ్బు నయం చేయటం కోసమని వాడు బాధపెడతా ఉన్నాడు, మరి ఇక్కడ ఈ ఉంగరం దొంగతనం చేయటం కోసం అని చెప్పి వీడు వేరు కోస్తూ ఉన్నాడు. అందుకని వీడు చేసేటువంటి పని పాపం, వాడు చేసేటువంటి పని పుణ్యం, వాడు చేసేటువంటి పని మంచిది, వీడు చేసేటువంటి పని చెడ్డది. కాబట్టి కర్మ యొక్క స్వరూపం ఎలాంటిదైనా ఆ స్వరూపానికి వెనక ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి ఈ కర్మ మంచిదా చెడ్డదా అనేటువంటి విషయం నిర్ణయం అవుతుంది. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్డు పక్క ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వెనక్కి పరిగెత్తూ ఉంటాయి. మనం ముందుకు వెళ్తామంటే చెట్లన్నీ కూడా వెనక్కి పరిగెత్తూ ఉంటాయి. పిల్లలకి అలా ఉంటే ఉండొచ్చు, మరి పెద్దవాళ్ళకో? పెద్దవాళ్ళకు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి ఎంతటి వారైనా సరే పొరపాటు పడటం అనేటువంటిది సహజం. ఈ కర్మ అకర్మ ఈ కర్మ విషయంలో ఎంతటి వారైనా పొరపాటు పడుతూ ఉన్నాం. అందుకని ఇక్కడ చెప్తున్నారు కవయ అని. కవయ అంటే కవులు, కవుల్ని కవయ అంటారు. అయితే ఇక్కడ కవులంటే ఏదో గ్రంథాలు రాసేటువంటి కవులు కాదు, లేదా కవిత్వం రాసేటువంటి కవులు కాదు. ఇక్కడ ఈ కవులు ఎవరంటే పండితులు. పండితులు ఎవరంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఇలా పొరపాటు పడుతూ ఉన్నారు. ఎవరయ్యా ఈ కవులు అంటే, ఆనాడు ఉపనిషత్తుల్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి జ్ఞానులు, అమృతమైనటువంటి ఆ సత్యతత్వాన్ని ఇతరులకి బోధించగలిగినటువంటి వాళ్ళు, అదిగో అటువంటి వాళ్ళనే కవయ పండితులు జ్ఞానులు అన్నారు. అటువంటి జ్ఞానులు కూడా ఈ విషయంలో పొరపాటు పడుతున్నారని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సామాన్యులే కాకుండా అంతటి మహాత్ములు కూడా ఈ కర్మ అకర్మల విషయంలో పొరపడుతున్నారు. కాబట్టి నేను నీకు ఆ రహస్యాన్ని తెలియజేస్తున్నాను అంటున్నాడు భగవానుడు. ఎందుకయ్యా ఈ రహస్యాన్ని తెలియజేయటం? ఏ వాళ్ళే పొరపాటు పడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అర్జునుడు మాత్రం పడితే ఏమైంది అని అంటే, ఇది కేవలం అర్జునుడిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాదు, సమస్తమైనటువంటి మానవాళిని దృష్టిలో పెట్టుకొని, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు, భవిష్యత్తులో జన్మించబోయేటువంటి మానవులు. ఎందుకనంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన కాలంలో మనం ఉన్నాం, కానీ ఈ రోజున దాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే చెప్పుకుంటా ఉంటారు, అప్పుడున్నటువంటి వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఈ అందరు మానవుల కోసమని భగవానుడు ఇక్కడ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఇదిగో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయ్యా ఈ కర్మ అకర్మల విషయంలో వాళ్ళందరూ పొరపాటు పడుతున్నారు, కాబట్టి దాన్ని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా తెలియజేయటం అంటే, అదిగో ఆ మాట కూడా చెప్పారు, అశుభాత్ మోక్షసే, అశుభాల నుంచి విడుదల పొందటం కోసం, దుఃఖం నుంచి, ఈ సంసార జన్మరణ దుఃఖం నుంచి విడుదల పొందటం కోసమని, అదిగో అందుకోసం చెప్తున్నాం. ఈ సంసార జనన మరణ దుఃఖం నుంచి మనం కనుక విడుదల పొందాలి అని అంటే తప్పనిసరిగా మనం ఈ కర్మ అకర్మల విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని అందుకోవాలంటే ఈ కర్మ అకర్మల యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి. మరి పండితులు కూడా ఈ విషయంలో పొరపడుతున్నారు, కాబట్టి స్వయంగా భగవానుడే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? 17వ శ్లోకం, కర్మణోహ్యపి బోధవ్యం,
కర్మణోహ్యపి బోధవ్యం,
బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణః అపి బోధవ్యం, కర్మల గురించి తెలుసుకోవాలి. వికర్మణః చ, వికర్మను గురించి కూడా బోధవ్యం తెలుసుకోవాలి. అకర్మణశ్చ, అకర్మను గురించి కూడా బోధవ్యం తెలుసుకోవాలి. ఎందుకనంటే కర్మణః గతి, ఈ కర్మల యొక్క గతి ఎలాంటిదనంటే గహన అంటే చాలా లోతైనటువంటిది, గూఢమైనటువంటిది. కర్మ, అకర్మ, వికర్మ, ఇక్కడ మూడు రకాలైనటువంటి పదాలు వచ్చినాయి. కర్మల గురించి తెలుసుకోవాలి, వికర్మల గురించి తెలుసుకోవాలి, అకర్మల గురించి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈ కర్మల యొక్క గతి అంతా కూడా చాలా గూఢమైనటువంటిది, లోతైనటువంటిది అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కర్మ, వికర్మ, అకర్మ, ఈ మూడింటిని తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇది చాలా లోతైనటువంటి విషయం. ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకో. కర్మ అంటే శాస్త్రం విధించినటువంటి కర్మ, శాస్త్ర విహితమైనటువంటి కర్మ. అంటే శాస్త్రం ఏం చెప్పిందో, ఇదిగో నువ్వు ఇలా చేయాలి అని ఏం చెప్పిందో అదేమో కర్మ. శాస్త్రం నిషేధించినటువంటి కర్మ, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ, వినాశకరమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అది వికర్మ. అంటే మనకది పాపాన్ని, అది నాశనాన్ని కలిగించేటువంటి కర్మ వికర్మ. ఇక ఏమి చేయకుండా ఉంటాం అకర్మ. మళ్ళీ ఇది కూడా పై పై అర్థమే, మళ్ళీ దీనికి మరొక అర్థం కూడా ఉంది. ఏమీ చేయకుండా ఉంటాం అకర్మ. దేహంతో కర్మలు చేయటం కర్మ అయితే, దేహంతో కర్మలు చేయకుండా ఉంటాం అకర్మ. దేహంతో కర్మలు చేయకుండా ఉన్నా ఆ కర్మలు చేయకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాల. అదిగో అది మాత్రం ఇందులో కలిసే ఉంటుంది. అంటే ఒక కర్మని చేయకుండా ఉండటానికి కూడా ఒక ప్రయత్నం కావాలి. గుర్రాన్ని నడపటానికి ఒక ప్రయత్నం కావాలి. నడిచే గుర్రాన్ని నడవకుండా నిలబెడటానికి దానికి ఒక ప్రయత్నం కావాలి. మరి ప్రయత్నం చేస్తే కర్మ రాలి కదా? కాదు, ఇక్కడ నిలబడిపోవటం కాబట్టి దాన్ని అకర్మ అంటున్నారు. అయితే వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఏదో తెలియకపోతే మనం ఆచరించడానికి ఏం ఆచరిస్తాం, ఎలా ఆచరిస్తాం? కనుక శాస్త్రవిహితమైనటువంటి కర్మ తెలుసుకోవాలి. శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ, శాస్త్రం నిషేధించినటువంటి కర్మ, అదేమిటో తెలియకపోతే ఎలా జాగ్రత్త పడతాం? మనం చేయకూడనటువంటి పని ఏదో మనకి తెలియకపోతే మనం ఆటోమేటిక్గా చేసేసామనుకోండి, అప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలా? అందుకని మనం జాగ్రత్త పడాలి అంటే శాస్త్రం నిషేధించిన కర్మ కూడా మనకి తెలియాలి. ఇక అకర్మ అంటే ఏమిటో తెలియకపోతే పనులు మానేసి సోమరిపోతుల్లాగా ఉంటాం. కాబట్టి అకర్మ అంటే ఏమిటో కూడా తెలియాలి. ఈ ప్రకారంగా మూడు రకాలైనటువంటి కర్మల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే చెయ్యకూడని పనేమో చెయ్యకుండా, చెయ్యవలసిన పనేమో చేస్తూ, సోమరిగా ఉండకుండా నీవు ఉన్నతమైనటువంటి స్థితికి ప్రయాణం కావటానికి వీలుంటుంది. మనం మానవ జీవితంలో ఎలాగూ కూడా కర్మలు చేస్తూ ఉండాల్సిందే, చేస్తూనే ఉన్నాం. అయితే ఆ కర్మలు ఏమిటో, వాటి యొక్క తత్వం ఏమిటో, వాటి యొక్క స్వభావం ఏమిటో తెలుసుకోవటాన్నే జ్ఞానం అన్నారు. అంటే ఈ కర్మల యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం జ్ఞానం. జ్ఞానంతో కర్మలు చేస్తే బంధాలు తొలగిపోతాయి, అజ్ఞానంతో కర్మలు చేస్తే బంధం అవుతుంది, కష్టాలు దుఃఖాలు కలిగిస్తూ ఉంటాయి, మనకి సుఖాన్ని ఇవ్వవు. కాబట్టి అజ్ఞానంతో కర్మ చేస్తే ఉపయోగం లేదు. అది మంచి కర్మే కావచ్చు, అది పుణ్యకర్మ కావచ్చు, కానీ నువ్వు అజ్ఞానంతో చేస్తే ఏమవుతుందనంటే అది నీకు బాధని కష్టాన్ని కలిగిస్తుంది. ఒక గ్రామంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఒక సద్గురువుని ఆశ్రయించాడు. ఆయన దగ్గరికి రోజు వెళ్ళి ఆయన సేవ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వకాలంలో గురువుల్ని ఆశ్రయించినటువంటి శిష్యులు కొంతకాలం వాళ్ళకి సేవలు చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత స్వామి నాకు మంత్రోపదేశం చేయండి అని అడుగుతాడు. ఆ మంత్రోపదేశం చేయమని అడిగితే అప్పుడు ఆయన ఆ సమయం చూసి మంత్రోపదేశం చేస్తాడు. ఆ వీడికి చేస్తే పర్వాలేదు అని అనుకున్నప్పుడు చేస్తూ ఉంటాడు. సరే ఈ గురువుగారు నట్టే కొంతకాలం సేవించి ఆ భక్తుడు, గురువుగారు నాకు మంత్రాన్ని ప్రసాదించండి నేను జపం చేసుకుంటాను అని అడిగితే ఆయన మంత్రాన్ని ఉపదేశించి అక్షర లక్ష జపం చేసుకొని ఆయన అని చెప్పి పంపించాడు. సరే ఇంటికి వెళ్ళాడు. ఈయన జపమాల తీసుకొని జపం ప్రారంభించాడు. ఇంట్లో పిల్లల గోల, చాలామంది పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఒకటేమైనా కీసరబాసరిగా గోలగోలు చేస్తూ ఉన్నారు, కాబట్టి కుదరల. సరే ఇంట్లో కుదరలేదు కదా, దగ్గరలో అరణ్యం ఉంది, ఒక వనం దగ్గరలో ఒక వనం ఉంది అరణ్యం, అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కింద ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసుకొని, అంటే బాగా ఉదయం లేదా సాయంత్రం పూట ఆ ప్రశాంతమైనటువంటి సమయంలో ఆ పెద్ద చెట్టు కింద వటవృక్షం కింద కూర్చొని జపాలు తీసుకొని జపం ప్రారంభించాడు. అప్పుడేం చేసినాయంటే చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి, కాకులు, అవి రెట్టలు వేస్తూ ఉన్నాయి, అవేమో ఈయన మీద పడతా ఉన్నాయి. పడతా ఉంటే వాటిని చెరుపుకోవటము, తప్పించుకోవటానికి ప్రయత్నం చేయటము, ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ జపం సరిగ్గా సాగటల్లా. సరే ఇక్కడ లాభం లేదని చెప్పి పక్కనే ఒక చిన్న కాలువ ప్రవహిస్తూ ఉంది, ఒక నది. నది అంటే పెద్ద నది కాదు, చిన్నది. దాంట్లోకి వెళ్ళి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి, ఇక బయట కనుక కూర్చుంటే లాభం లేదని నీళ్ళల్లోకి వెళ్ళి అక్కడ జపం చేయటం మొదలుపెట్టాడు. అక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తూ ఉంది, హింసాయుత వాతావరణం, కాబట్టి అక్కడ కూడా కుదరల. చీచి నా కర్మ ఇలా కాలింది, ఇంట్లోనేమో పిల్లల గోళ, అడవిలోనేమో పిట్టల గోళ, ఏట్లోనేమో చేపల గోళ, ఇక ఈ జన్మలో నాకు జపసిద్ధి కుదరదు, ఈ పాడు జీవితాన్ని వదిలిపెట్టేసి మరొక ఉత్తమమైనటువంటి జన్మను పొంది గురువు గారు ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని చక్కగా జపం చేసి ఆయనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఈ భక్తుడు. అందుకని అడవిలోనే ఉన్నాడు కాబట్టి అక్కడ కాస్త ఎండిపోయినటువంటి కట్టె పొలాలన్నీ కూడా ఒకచోట పేరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అవన్నీ పేర్చి అగ్గి ముట్టించేసి దాంట్లో దూకి చావాలా, చిత్తులో దూకి చావాలని అనుకున్నాడు. బాగా అన్నీ పేర్చేశాడు, అగ్గి ముట్టించబోతున్నాడు, ఇంకా ముట్టించలేదు. అంతలో ఒక ముసలాయన వచ్చాడు. అక్కడికి వచ్చి అడిగాడు, ఏమయ్యా ఏమిటి, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏందని అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను మా గురువుగారిని అడిగి ఓ మంత్రాన్ని తీసుకున్నాను, ఎంతో కాలం ఆయనకి సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మంత్రాన్ని తీసుకున్నాను, ఆ మంత్ర జపం చేయాలంటే నాకు ఇంట్లో కుదరలేదు, ఇక్కడ వనంలో కుదరలేదు, ఇక్కడ ఏట్లోకి వచ్చి ఇక్కడ చేయాలనుకుంటే ఇక్కడ కుదరలేదు, చిచి ఈ జన్మ ఎందుకని చెప్పి నేను చచ్చిపోవాలనుకున్నాను, అందుకోసం చితి పేరుస్తున్నాను అన్నాడు. అంతా విన్నాడు ముసలాయన. విని, నాయన నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను, అట్లాగే చెయ్యి, కాకపోతే ఇక్కడికి దగ్గరలో పర్లాంగు దూరంలో మా ఊరుంది, మా ఇళ్ళు ఉన్నాయి, నువ్వు కనుక ఇక్కడ కనుక చచ్చిపోతే మా పల్లె అంతా కూడా దుర్గంధపూరితం అయిపోద్ది, జనానికి జబ్బులు వస్తాయి, అందుకని ఇంకెక్కడికన్నా పోయి చావు, ఇక్కడ మాత్రం చావద్దు అని అన్నాడు. ఎలాగో చచ్చేవాడివే కాబట్టి నువ్వు ఎక్కడ చచ్చి నీకేం పర్వాలా, కాకపోతే ఇక్కడైతే మాత్రం మాకు ఇబ్బంది అవుద్ది అని ఆయన చెప్పాడు. అప్పుడు అనుకున్నాడు, చీచీచి పాడు ప్రపంచం, ఉండనీయదు మండనీయదు అని అనుకుంటూ బుద్ధి మార్చుకొని ఇంటి దారి పట్టాడండి. అంటే ఈయన జపం ఎందుకు చేయాలనుకున్నాడు, ప్రశాంతత కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. జపం చేసేది ఎవరైనా ప్రశాంతత కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. ఆ భగవంతుని యొక్క నామాన్ని పదే పదే జపిస్తామంటే మాంసమయమైనటువంటి శరీరం మంత్రమయమవుతుంది, ఈ జన్మ మనం కొంతవరకు సార్థకం చేసుకున్నట్టు అవుద్ది, ఈ జన్మ పవిత్రమవుద్ది, ఈ జపం వల్ల మళ్ళీ వచ్చే జన్మ ఉత్తమమైనటువంటి జన్మ నాకు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ జపం అనేటువంటి చేయాలనుకున్నాడు. మరి సుఖం కోసం, శాంతి కోసం, పుణ్యం కోసం, మంచి జన్మ కోసం చేయాలనుకున్నటువంటి ఈ జపం కాస్త ఏమైంది, ఇదిగో ఈ ప్రకారంగా అయిపోయింది. ఎందుకనంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే సాధనలు చేస్తాను అని కూర్చోకూడదు ఎవరైనా. పరిస్థితులు అనుకూలించలేదు కదా, నేను మానేస్తాను, కోపంతో మానేస్తానని వదిలేయకూడదు, ప్రాణం తీసుకోకూడదు, ఇదే అజ్ఞానం అంటే. కాబట్టి అజ్ఞాని ఏ కర్మ చేసినా సరే, ఏ కర్మలో ప్రవేశించినా సరే అది దుఃఖకర్మే. అందుకే జ్ఞానంతోనే కర్మలు ఆచరించాలి. భగవద్గీతలో కూడా 3వ అధ్యాయం కర్మయోగం చెప్పి 4వ అధ్యాయం జ్ఞానయోగం చెప్పడం ఉద్దేశం ఏంటంటే, కర్మల్ని జ్ఞానంతో ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో శాంతాకారం భుజగశయనం అన్నారు. భుజగశయనం, భుజగం అంటే ఏమిటి, పావు. ఆ పావు మీద శయనం పడుకున్నాడంట ఎవరైనా, శ్రీ మహావిష్ణు. ఎలా ఉన్నాడు, శాంతాకారం పడుకుంది పావు మీద, శాంతాకారం. మనం పడుకోవక్కర్లా, అంత దూరంలో పావు ఉందని తెలిస్తే చాలు, మన ఎదురుగా రావక్కర్లా. ఏమంటే బయట నాకు ఇంత పావు కనపడుతుంది అన్నారు అనుకోండి, ఏమండి ఇవాళ క్లాస్ మానేయండి, రేపు రేపు చూసుకుందామలేనంట. అది మనకేం కనపడలా, అది ఎడిపోయిందో తెలియదు, కానీ ఉన్నదని చెప్తే. కానీ ఆయన ఏం చేశాడంటే పావు మీద పడుకొని, ఆ పడగల కింద, పావు పడగల కింద పడుకొని హాయిగా ప్రశాంతంగా ఉన్నాడట. మరి ఎందుకని, మనం కూడా ఈ సంసారం అనేటువంటి పాము మీద పవళించాం. ఈ సంసారం అనేటువంటి పాము మీద పవళించినటువంటి మనం జ్ఞానంతో కనుక కర్మలు ఆచరిస్తే మనం శాంతంగా ఉండొచ్చు. అజ్ఞానంతో కనుక కర్మలు చేసినట్లయితే మనం కూడా అశాంతి పాలైపోవాలి. అయితే జ్ఞానంతో కర్మలు చేయటం అనేటువంటిది ఒక కళ, ఆర్ట్. ఆ కళను సాధించాలి. అందుకే భగవంతుడు ఇక్కడ స్వయంగా కర్మ, వికర్మ, అకర్మ అనేటువంటి మూడింటిని గురించి కూడా తెలుసుకోవాలి అని అంటున్నాడు. నేను తెలుపుతాను అని అంటున్నాడు. ఇక్కడ కర్మ అనేటువంటిది ఒకటేమో నిర్మాణాత్మక కర్మ, లేదా శాస్త్ర విహితమైనటువంటి కర్మ, లేదా బంధ విముక్తికి దారితీసేటువంటి కర్మ. మరి అకర్మ, రెండోది వికర్మ అంటేనేమో వినాశాత్మక కర్మ. ఆ వి గుర్తుపెట్టుకుంటే మనకు చాలు, వినాశాత్మకమైనటువంటి కర్మ, లేదా విరుద్ధమైనటువంటి కర్మ, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ. చెయ్యకూడని పని కర్మ అంటే చెయ్యవలసిన పని, వికర్మ అంటే చెయ్యకూడని పని. అయితే ఈ చెయ్యవలసినటువంటి పనిలో కూడా 3 రకాలు ఉన్నాయి, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు. నిత్యకర్మలు అంటే మనం ప్రతిరోజు చేసేటువంటి, ప్రతిరోజు కొన్ని తప్పనిసరిగా చేస్తాం. నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కోవటం కానీ, మరలా బయటికి వెళ్ళిపోవటం కానీ, పొద్దున్నే టిఫిన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి నిత్యకర్మలు. అట్లా భోజనం చేయటం ఇవన్నీ కూడా ఇక నైమిత్తిక కర్మలు. నైమిత్తికనంటే ఆయా సందర్భాల్లో చేయవలసినటువంటి పనులు, విశేష కాలాల్లో చేయవలసినటువంటి పనులు, పండుగల కాలాల్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలాల్లో చేసేటువంటి పనులు. మనం కూడా ప్రతిరోజు నిత్యకర్మ ఏమిటంటే మనకిక్కడ ఇదిగో ఈ ఉపన్యాసాలు. నైమిత్తిక కర్మ ఏమిటంటే అప్పుడప్పుడు గీతాపారాయణులని, మరి సదస్సులని, మరి ఇలాంటివి ఏమైనా కనుకుంటే అవి నైమిత్తిక అంటే అప్పుడప్పుడు చేసేటువంటి కర్మలు, అవి రోజు చేసేవి. ఇక అకర్మ అంటే చెయ్యవలసినటువంటి పనులు చేయకుండా ఉండటం. ఇలా మూడింటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి అంటూ కర్మల యొక్క తత్వం గహనం అని అంటున్నారు. గహనం అని అంటే చాలా గూఢమైనటువంటిది, మనకంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ధర్మం గహనం అని అంటారు. ఎందుకంటే ధర్మాన్ని అంత గహనం అని అంటారు. ఎందుకంటే ధర్మాన్ని అంత తేలిగ్గా ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఆ ధర్మాన్ని చెప్పాలంటే ధర్మానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ కర్మల యొక్క తత్వం చాలా గహనం, లోతైనది అంటున్నాడు భగవానుడు. అంటే మానవుడు తాను చేసేటువంటి కర్మల్ని వీటి కింద విభాగించుకోవటం చాలా కష్టమైన అర్థం. నువ్వు కర్మ చేస్తున్నావా, వికర్మ చేస్తున్నావా, అకర్మలో ఉన్నావా అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకోవటం చాలా కష్టం. అందుకనే ఈ కర్మలు గహనం అని అంటున్నారు. ఒక్కో సందర్భంలో వినాశాత్మకమైనటువంటి కర్మని ఇది కర్తవ్య కర్మగా భావిస్తాడు. అంటే వినాశాన్ని, వినాశాత్మకమైనటువంటి కర్మని ఇది చేయవలసినటువంటి కర్మ, శాస్త్ర విహితమైనటువంటి కర్మ, నేను తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి కర్మ అని అనుకుంటాడు. ఎందుకని, ఎందుకనంటే ఎవడో నువ్వు అలా బజార్లో వెళ్తా ఉంటే నీ జేబులో ఉన్నటువంటి డబ్బు కొట్టేశాడు, లేకపోతే ఆడవాళ్ళు ఈ బ్యాగులు తగిలించుకొని వెళ్తుంటారు, అలా వెళ్ళి ఎవరితో మాట్లాడేటప్పుడు ఆ షాపులోనో ఎక్కడో ఆ బ్యాగ్ అక్కడ పెట్టారనుకోండి, టక్కున బ్యాగ్ కొట్టేసిపోతాడు ఎవడో. ఇలాంటి సందర్భంలో ఏమిటో ఏమవుతుందంటే వీళ్ళకి బాగా కోపంగా ఉంటుంది కదా, వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ లేదా స్నేహితులకు కానీ కోపంగా ఉంటుంది, అవి పరిగెత్తారు. పరిగెత్తి వాడు దొంగగానే చిక్కాడు అనుకో, వాడి తలకాయ బద్దలు కొట్టి పడేస్తాడు. ఆ బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు వాడిని అడుగు, ఏమయ్యా తలకాయ బద్దలు కొట్టేసేది, వాడు చస్తాడో బతుకుడో తెలియదు కదా. అవునండి, వాడు ఏం చేశాడు, దొంగతనం చేశాడు కాబట్టి నేను తలకాయ బద్దలు కొట్టాను, కాబట్టి నా తప్పే లేదు. అంటే కొన్ని రకాలైనటువంటి కర్మల్ని, వినాశాత్మకమైనటువంటి కర్మల్ని కూడా మనం వాటిని తప్పనిసరిగా చేయాల్సినటువంటి కర్మ అని అనుకుంటాం. ఎందుకనంటే దొంగతనం చేస్తే వాడిని పట్టుకొని కొట్టచ్చు, లేకపోతే భయపెట్టచ్చు, లేకపోతే పోలీసులకు పట్టించవచ్చు, కేసు పెట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ వాడు తలకాయ బద్దలు పెట్టి ఓ ఎనప కడ్డి తీసుకొని తలకాయ బద్దలు పెట్టావంటే అప్పుడు అది వినాశాత్మకమైనటువంటి కర్మ కిందనే వస్తుంది. అయితే మనకు వస్తుంది కానీ పగలబెట్టినటువంటి వాడికి, ఆ తలకాయ బద్దలు పెట్టినటువంటి వాడికో, వాడు కూడా వినాశాత్మక కర్మ అంటాడా, వాడండు, వాడి చేయాల్సినటువంటి కర్మే అంటాడు. ఎందుకనంటే ఇక్కడ ఈ కర్మల యొక్క విషయం చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. ఎందుకనంటే స్వార్థంతో ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది, స్వార్థం లేకుండా ధర్మ పద్ధతిలో ఆలోచిస్తే మరొక రకంగా ఉంటుంది. అందుకని ఈ కర్మల గురించి నువ్వు తెలుసుకోవాలి అంటూ ఇక ఈ కర్మ అకర్మ వీటిని గురించి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడో మనం రేపు తెలుసుకుందాం.